ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततोऽध्यायमुदीरये नष्टप्रायेष भद्रेषु नित्यं भागवत सेवयाम् भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। చదువుతున్నది శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం అధ్యాయం 5 శ్లోకం 1. శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ భగవంతం హరిం ప్రాయో భగవంతం హరిం ప్రాయో నా భజంత్యాత్మవిత్తమాః నా భజంత్యాత్మవిత్తమాః తేషామశాంతకామానాం తేషామశాంతకామానాం కానిష్టా విజితాత్మనాం కానిష్టా విజితాత్మనాం. ప్లీజ్ రిపీట్ వాట్ అవర్ ట్రాన్స్లేషన్. శ్రీరాజ వాచ, నిమి మహారాజు అడిగాను, భగవంతం భగవంతుడగు, హరిం శ్రీహరిని, ప్రాయ దాదాపుగా, నా ఎన్నడును, భజంతి అర్చించని వారు, ఆత్మవిత్తమా ఆత్మజ్ఞాన విషయమున పరమపూర్ణులు, తేషాం వారి యొక్క, అశాంత తీరనట్టి, కామానాం కోరికలు, కా ఎట్టి, నిష్ఠ గతి, అభిజిత నియంత్రించుకొనజాలని వారు, ఆత్మానాం తమను తాము. దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జయ శ్రీల ప్రభుపాద్. నిమి మహారాజు ప్రశ్నించను, యోగీంద్రులారా, ఆత్మజ్ఞాన విషయమున మీరందరూ పరమపూర్ణులు కనుక భౌతిక వాంఛలను అణపజాలని వారు, తమను తాము నియంత్రించుకొనజాలని వారు నైనా, శ్రీహరిని దాదాపుగా ఎన్నడను అచ్చింపని వారలు పొందడి గతి ఎట్టిదో నాకు వివరింపుడు. భాష్యం. ఏకాదశ స్కందములోని ఈ 5 అధ్యాయమునందు విష్ణుభక్తికి అనుకూలురు కానట్టి వారి అమంగళ గతిని చమసుడు వర్ణించగా, ప్రతి యుగమునందు ప్రామాణిక ధర్మపదమును తెలియజేసడి భగవత్ అవతారములను, యుగధర్మావతారములు కరభాజనుడు వివరించును. భగవత్ భక్తుల పదములో దేవతలు అవరోధములను కలుగజేసినప్పటికీ, భగవత్ కరుణచే భక్తులు తమ పాదములతో ఆ అవరోధములను అణగద్రొక్కి దాటినవారై పరమగతిని చేరెదరని కడచిన అధ్యాయములో వివరింపబడినది. కాని అభక్తులకు అటువంటి సౌకర్యము లేదు. బద్ధజీవుడు భగవద్భక్తికి విముఖుడు అయినంతనే అసత్తు యొక్క తాత్కాలిక వైవిధ్యమునకు ఆకర్షితుడై అమంగళకర వాంఛలకు బానిసయగును. ఆ విధముగా భగవద్భక్తికి రహితుడైన అతడు ఆధ్యాత్మిక జగత్తు యొక్క దివ్యానందమును పూర్తిగా మరచును. ఆ దివ్యానందమే ఐదు దివ్య రసములుగా ఆస్వాదింపబడుచుండును. భక్తులు దేవతల సొగడి ఇంద్రియ భోగమునకు వశీభూతులు కాకున్నను దేవతలు మాత్రము లౌకిక రూప సగంధములకు ఆకర్షితులగుదురు. అట్లే అభక్తులు కూడా రూపము రసము మైథున భోగము వంటి ఇతర ఇంద్రియానుభూతులచే బద్దులగుదురు. ఆ విధముగా వారు నానా రకములైన ఇంద్రియ భోగములను ఊహించుకొనుచు స్వప్నావస్థలో నిలిచిన వారై భగవంతునితో గల నిత్య సంబంధమును మరతురు. అట్టి భ్రమిత జనులు పొందెడి గతిని గురించి విదేహరాజు నిమి చమసముని ప్రశ్నించుచున్నాడు. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశ్లాఖయా చక్షురం మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరాజోవాచ భగవంతం హరిం ప్రాయో నభజంత్యాత్మవిత్తమాం తేషామశాంతకామానాం కామనిష్టా విజితాత్మనః. నిమి మహారాజు ప్రశ్నించను. యోగీంద్రులారా, ఆత్మజ్ఞాన విషయమున మీరందరూ పరమపూర్ణులు కనుక భౌతిక వాంఛలను అనపజాలని వారు, తమను తాము నియంత్రించుకొనజాలని వారైన వారునై శ్రీహరిని దాదాపుగా ఎన్నడనూ అచ్చింపని వారలు పొందెడి గతి ఎట్టిదో నాకు వివరింపుడు. ఈ అధ్యాయం వసుదేవునికి నారదోపదేశములు ముగింపు అన్నమాట. సో ఇవంతా కూడా వసుదేవుడు నారదుల వారిని ఆయన వివిధ రకాల ప్రశ్నలు, తర్వాత దానికి ఉపదేశాలు, దాంట్లో భాగంగా ఈ నిమి మహారాజు ఆయన అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ ఆత్మజ్ఞాన విషయమున మీరందరూ పరమపూర్ణులు, భౌతిక వాంఛలను, మామూలుగా భౌతిక వాంఛల్ని మన శక్తితోటి మనం అణిచేయాలా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుందన్నమాట. ఎందువల్లంటే భగవంతుడే స్వయంగా గీతలో ఆయన చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ. ఈ గుణాలతో కూడినటువంటి మాయ నా శక్తి, మమ మాయా దురత్యయ. నీ శక్తితో నువ్వు దాన్ని జయించలేవు. మరి ఎప్పుడు జయించగలం? మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నువ్వు నాకెప్పుడైతే శరణాగతి పొందుతావో అప్పుడు నువ్వు మాయను జయించగలవు. ఇప్పుడు భగవంతుడు సర్వశక్తివంతుడు, ఆయన శక్తులన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. సో మనం ప్రభుపాదుల వారి ఒక ఉపన్యాసంలో చెప్తారనమాట, మాయాదేవి ఆమె యొక్క రూపం ఏంటి అంటే చాలా విరాట రూపం, పెద్ద సింహం మీద పులి మీద కూర్చొని ఉంది, త్రిశూలం పట్టుకొని ఉంది. ఆ త్రిశూలం దేనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి? సత్వ రజస్ తమో గుణాలు, మూడు గుణాలు అవి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. ఆ గుణాలతోటి జీవుణ్ణి బంధించి ఉంది. మరి జీవుడు ఆ మీదకి యుద్ధానికి వెళ్తానంటే మళ్ళా ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జీవుని యొక్క స్వరూపం ఏంటి. వెంట్రుక కొన భాగంలో 10,000 వంతు, వెంట్రుక కొన భాగంలో 10,000 వంతు. వీడిపోయి మాయాదేవితోటి సవాల్ అంటే కష్టం అన్నమాట. ఆమె అంటే ఫినిష్ అయిపోతుంది. సో అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదనమాట. సో అందువల్ల ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, కనుక భౌతిక వాంఛలను అణపజాలని వారు ఎవరైతే, చాలా మంది మైండ్ ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్ గా ఉంటుందన్నమాట. ఏమంటున్నావు అంటే, బా ఈ మైండ్ తినేస్తుందండి నన్ను అంటారు. భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులకి ఆ మనస్సును ఎట్లా నియంత్రించాలా, ఎట్లా ఆధీనంలో పెట్టుకోవాలా అనేటువంటిది వాళ్ళకి తెలియదు అన్నమాట. ఒక విషయం మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే, మనసుకు పైన ఇంకో శక్తి ఉంది, అది బుద్ధి. ఆ బుద్ధి ద్వారా మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మరి బుద్ధికి బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని చదవడం ద్వారా, తర్వాత ఆధ్యాత్మిక తత్వ ప్రసంగాలను వినడం ద్వారా, నామాన్ని జపించడం ద్వారా, వీటన్నిటి ద్వారా ఈ యొక్క బుద్ధికి శక్తి వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ బుద్ధికి శక్తి వస్తుందో అప్పుడు ఈ మనస్సుని ఆధీనంలో పెట్టుకునేదానికి అవకాశం ఉంది. ఈ శరీరం అన్నటువంటి రథానికి భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, ఐదు అశ్వాలు, ఐదు ఇంద్రియాలు. ఆ అశ్వాలకు కట్టినటువంటి కళ్ళెం తాడు, అది వచ్చి మనస్సు అన్నమాట. నడిపించేవాడు బుద్ధి. ఆ బుద్ధికి బలం ఎప్పటి నుంచి, డ్రైవర్ బలంగా ఉంటే మనం డ్రైవింగ్ బాగా చేయమని చెప్పి డిమాండ్ చేయొచ్చు అన్నమాట. మనం డ్రైవర్ కి భోజనం పెట్టకుండా, ఏయ్ బాగా డ్రైవ్ చేయవై, బాగా డ్రైవ్ చేయ అంటే ఆడికి నీరసం వచ్చేసింది, ఆడేం డ్రైవ్ చేస్తాడు. సో వాడికి బుద్ధికి బలం ఇవ్వాల, డ్రైవర్ కి శక్తి ఉండాల, అప్పుడే వాడు డ్రైవింగ్ బాగా చేసేదానికి అవకాశం ఉందన్నమాట. మరి ఈ బుద్ధి అన్నటువంటి డ్రైవర్ కి ఆహారం ఏంటి అంటే, ఆచార్యులు చెప్తూ ఉన్నారు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలను నిత్యం అధ్యయనం చేయడం, తర్వాత ఆధ్యాత్మిక తత్వాన్ని. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు ఒక శిష్యుడు అడుగుతారన్నమాట, ఈ మనసు నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది, దానికి శాంతింపజేయడానికి ఉపాయం ఏంటి అని చెప్పి ఒక శిష్యుడు అడుగుతాడనమాట. అడిగితే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలను వినడం ద్వారా ఆ మనసు కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చెప్తారనమాట. సో మనం ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఈ యొక్క తత్వాన్ని రెగ్యులర్ గా శ్రవణం చేయాలా. ఎప్పుడైతే రెగ్యులర్ గా శ్రవణం చేస్తామో అప్పుడు ఆ మనసు అన్నటువంటిది ఆధీనంలోకి ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే, మనసు ఎప్పుడైతే స్టీరింగ్ ఆధీనంలో లేదో యాక్సిడెంట్లు అయిపోతాయి, యాక్సిడెంట్లు అయిపోతాయి. సో అందువల్ల ఈ మెకానిజం, ఇప్పుడు మనసుని ఎట్లా ఆధీనంలో పెట్టుకోవాలా అనేటువంటి మెకానిజం ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆ బుద్ధికి బలాన్ని ఇవ్వాలి, ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ బుద్ధికి మనం శక్తినిచ్చినప్పుడు అప్పుడు మనసుని ఆధీనంలో పెట్టుకునేదానికి అవకాశం ఉంది. సో భగవంతుడు, ఈ మాయను నువ్వు నీ శక్తితోటి నువ్వు జయించలేవు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో మరి భగవంతునికి శరణాగతి పొందడం అంటే ఏంటి, మామేవ ఏ ప్రపద్యంతే, నాకు శరణాగతి పొందినప్పుడు నువ్వు మాయను జయించగలవు అన్నాడు. మరి ఆ భగవంతునికి ఎట్లా శరణాగతి పొందడం, ఏదో ఒక రకంగా నవవిధ భక్తి ద్వారా ఎప్పుడూ ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకొని ఉండడం, దీన్ని శరణాగతి అంటారు. ఏ క్షణంలో నువ్వు ఆ భగవంతునితోటి సంబంధాన్ని విడిపోతావో ఆ క్షణంలో నిన్ను మాయ పట్టుకునేదానికి రెడీగా ఉంది, అప్పుడు నువ్వు బలహీనంగా ఉంటావని చెప్పి మాయకు తెలుసు. ఎప్పుడు నువ్వు పతనమయ్యేదానికి ఛాన్స్ ఉంది అంటే, ఎప్పుడు కృష్ణ సంబంధం, శక్తివాన్, భగవంతుడు ఎవరు, సంపూర్ణ శక్తివంతుడు, ఆయనతో సంబంధం నీకు ఎప్పుడైతే విడిపోయి ఉంటుందో అప్పుడు నీ మైండ్ వీక్ గా ఉంటుంది, అప్పుడు మాయాదేవికి చాలా సులభం నిన్ను పతనం చేయడానికి. సో అందుకని ఎప్పుడు కూడా ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఎప్పుడు కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉండాలా, ఎప్పుడు ఆయనతో సంబంధం ఏర్పరచుకొని ఉండాలా. ఎప్పుడు ఆ సంబంధం ఎప్పుడైతే ఏర్పరచుకొని ఉంటామో అప్పుడు మాయకు ఛాన్స్ లేదు. ఎందువల్లంటే మాయ మనకన్నా సుపీరియర్ ఎనర్జీ, జీవుని కన్నా ఉన్నతమైనటువంటి శక్తి మాయ, మనం న్యూనం, అధమమైనటువంటి శక్తి మనం. సో అందువల్ల ఈ అధమ శక్తి ఆ ఉన్నత శక్తిని జయించాలంటే ఇంకా ఉన్నతమైనటువంటి శక్తి యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలా. ఇప్పుడు ఏదైనా రాజులు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, వీళ్ళు బలహీనంగా ఉంటే
ఇంకో రాజు యొక్క శక్తిని వాళ్ళు కోరుకుంటారనమాట. సో అదే రకంగా చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడ యొక్క అన్న ఉంటాడు, ఆడు ఆ పిల్లవాడిని ఆటలోనో దేంట్లోనో తన్నేస్తాడు అనమాట. వాడు ఇమీడియట్ గా గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు, ఆడికి నాన్న గుర్తొస్తాడు, అమ్మ గుర్తొస్తుంది. వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి నాన్న దగ్గర ఆయన వెనకాల నిలబడుకుంటాడు అనమాట. వీడు నాన్న వెనకాల తమ్ముడు ఉన్నంత వరకు తమ్ముడిని కొట్టలేడు వీడు, వీడందుకని చెప్పి దూరంగా ఆగిపోతాడు. ఆగిపోయి వాడిని వదలడు, వాడి మీద ఇంకా కసి ఉంది అందుకని చెప్పి తమ్ముడికి సైగ చేస్తాడు, కొట్టండిరా అంట. మాయాదేవి కూడా ఎప్పుడైతే నువ్వు కృష్ణునికి సరెండర్ అవుతావో వెళ్ళకి లేదు, నిన్ను మంచి ట్రీట్ చేస్తాను రా. సో వీడు పిలుస్తాడు, తమ్ముడిని పిలుస్తాడు, వీడికి తెలిసి వెళ్తే తంతాడని చెప్పి వాడు వెళ్ళడనమాట. వెళ్ళకపోతే మళ్ళా వీడేం చేస్తాడు, వీడి వీక్నెస్ వాడికి తెలుసు, అందుకని వీడేం చేస్తాడు, జేబులో చాక్లెట్ తీస్తాడు, తీసి చాక్లెట్ చూపించి వీడు చాక్లెట్ ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు వాడు తంతాడు అనేటువంటిది మర్చిపోయి వెళ్ళిపోతాడు. మళ్ళా ఆయన వాడు చాక్లెట్ మెల్లిగట్టా తీసుకుని మళ్ళా నాన్నకి దూరంగా తీసుకెళ్ళిపోయి అక్కడ దమ 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 అవుతుకొస్తాడు. సో మాయాదేవి కూడా మన యొక్క వీక్నెస్ మన చాక్లెట్స్ ఏంటో తెలుసు అనమాట, ఆమె మనకు ఒకటి చూపిస్తూ ఉంటుంది. ఆ చూపించినప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల, ఈ చాక్లెట్ ఊరికే ముందు చూపిస్తా ఉంది మాయాదేవి, తర్వాత నాకు వేరే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది అని చెప్పి మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఆ యొక్క మాయ యొక్క ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకునేదానికి ప్రయత్నం చేయాల. ఎప్పుడైతే మనకు ఆ చాక్లెట్ మాయాదేవి చూపిస్తుందో అప్పుడు మనం భక్తుల యొక్క సాంగత్యంలో లేము అంటే మనకేమవుతుంది అంటే మెల్లిగా డివియేట్ అవుతూ ఉంటాం. అప్పుడు భక్తుడు గమనిస్తాడు అనమాట, అరే నాయన చాక్లెట్ చూపించినట్టు చూపించి నీకు బాక్సింగ్ ఉంటుంది, తర్వాత కేర్ఫుల్ గా ఉండాలి నువ్వు అని చెప్పి మనల్ని ఎవరో ఒకరు కాషన్ ఇచ్చేవాళ్ళు ఉండాలన్నమాట. లేకపోతే మనం ఆ యొక్క మాయకి ప్రభావితం అయిపోయేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల టిల్ లాస్ట్ మినిట్ ఆఫ్ మనం చివరి దశ వరకు కూడా ఈ యొక్క విముక్తి పొందేంత వరకు కూడా ఈ మాయ యొక్క ప్రభావం నుంచి మనం విముక్తిని పొందాము అని చెప్పి చెప్పుకునేదానికి అవకాశమే లేదనమాట. లాస్ట్ మినిట్ వరకు మాయ మనల్ని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దీనికి కారణం కూడా ఏంటో తెలుసా, ప్రభుపాదులు ఒక లెక్చర్లో చెప్తారు. ఆయన ఏమంటారంటే మాయాదేవి పర్ఫెక్ట్ గా ఆమె డ్యూటీ ఆమె చేస్తూ ఉంది. ఆమె డ్యూటీనే అది. ఏంటి అంటే ఎటువంటి ప్రలోభానికి జీవుడు ఆకర్షితుడు కాకుండా వాణ్ణి టెస్ట్ చేసేటువంటి డ్యూటీ మాయాదేవి. ఎందుకని భగవంతుడు ఏం చెప్పాడు, నా లోకానికి ఎవడైతే వస్తాడో వాడు మళ్ళీ తిరిగి ఇక్కడికి రాడు అన్నాడు, ఆయన ఆ మాట చెప్పారు. సో ఇప్పుడు వీడికి ఏదైనా ఇక్కడ కొంచెం బలహీనత ఉంటే ఆడిగానా ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళిపోతే మళ్ళా ఆ బలహీనత వల్ల మళ్ళా వచ్చేస్తాడు వాడు. సో అందుకని చెప్పి మాయాదేవి ఏంటి అంటే ఆమె పర్ఫెక్ట్ గా వీడిని పరీక్షిస్తూ ఉంటుంది. సో వీడు ఆ మాయ పరీక్షల్లో అన్నిట్లో కూడా నో 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 నో. మరి నో అని చెప్పాలంటే వాడికి ఉన్నత రుచి ఉండాలి, ఆ ఉన్నత రుచిని ఆస్వాదించినప్పుడే వాడు నో అని చెప్పేదానికి అవకాశం ఉంది. ఆ ఉన్నత రుచి ఏంటి, పరతత్వం, భగవంతుని యొక్క సేవ, అది ఉన్నత రుచి అనమాట. దాన్ని అలవాటు చేసుకోవాలి, లేకపోతే వీడు నో అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనందరం కూడా చిన్నప్పుడు బుడ్డిలతో ఆడుకునేవాళ్ళం. తిరుమలకి వస్తే ఫస్ట్ భగవంతుని దర్శించిన తర్వాత విషయం, ఆ ముందు ఈ బొమ్మల అంగళ్ళు ఉండేటివి అనమాట, వాటిల్లో ఏ బొమ్మలు కొనాలో అది ప్లానింగ్ ఫస్ట్ అనమాట. మీరెంతమంది అటు ప్లాన్ చేశారో తెలియదు, నేను చేశాను అని అనుకుంటాం. సో ఆ బొమ్మలు తిరుమలకి వస్తే బొమ్మలు కొనుక్కొని పోవాలన్నమాట అది. సో ఆ చిన్న చిన్న, ఇప్పుడు మరి ఆ బొమ్మల షాపులో ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడు కొనట్లేదు, ఎందుకని వాటి మీద టేస్ట్ లేదు, మనకు రుచి లేదు. సో అదే రకంగా ఆ పరతత్వం, భగవంతుని యొక్క తత్వం ఏంటి అంటే హయ్యర్ టేస్ట్ అనమాట, ఆ ఉన్నత రుచి. ఆ ఉన్నత రుచిని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో అప్పుడు అధమ రుచుల మీద ఆసక్తి ఉండదు, ఈ ప్రాపంచిక విషయాల మీద మనకు ఆసక్తి ఉండదు. సో అందుకని ఆ భగవత్ సేవా భాగ్యాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టుకోకూడదు అనమాట. మాక్సిమం దాంట్లో మనం ఎంగేజ్ అయ్యి ఉండాలి, ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి. లేకపోతే మాయ మనల్ని సులభంగా పతనం చేసేదానికి అవకాశం ఉంది. అందుకని చూడండి, పూర్వం మనం పురాణాల్లో రామాయణంలో చూసినట్లయితే ఒకసారి మిథిలకు రాముల వారు లక్ష్మణ స్వామి విశ్వామిత్రులు వీళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే దారిలో నదిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. నదిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు అక్కడ ఒక నావికుడు ఉన్నాడు. నావికుడు ఉంటే రామచంద్రుల వారు చూసి అన్నారనమాట, ఏ నావికుడా ఈ నదిని దాటిస్తావా అన్నాడు. దాటిస్తావా అంటే అప్పుడు ఆ నావికుడు ఏం మాట్లాడట్లేదు. శ్రీరామచంద్రుల వారిని చూసిన తక్షణమే ఆయనకు అర్థమైపోయింది, ఆ వచ్చేది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆ దేవదేవుడు వస్తూ ఉన్నాడు, ఆయన యొక్క సేవా భాగ్యాన్ని నేనేదో ఒక రకంగా పొందాలా, మిస్ చేసుకోకూడదు ఈ అవకాశాన్ని అని చెప్పి మైండ్ లో ఆలోచిస్తున్నాడు. ఎట్లా ఆయన సేవను నేను పొందాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈయన రాములు వారు అడుగుతూ ఉన్నారు, ఏయ్ నన్ను నదిని దాటిస్తావా లేదా అన్న. ఏం మాట్లాడట్లేదు. ఏం నీకేం వినిపించట్లేదా నదిని దాటిస్తావా లేదా అన్నాడు. ఏం మాట్లాడట్లేదు. నీకేమన్నా చెవుడా వినిపించట్లేదా అని రాముల వారు గట్టిగా అన్నారు అనమాట. అప్పుడు ఈయన మైండ్ లో ఆలోచన కలగట్లేదు ఏ రకంగా భగవంతుడిని సేవించాలా అని. ఫుల్ మెడిటేట్ చేస్తా ఉన్నాడు. ఈ లోపల రాముల వారిని కొంచెం మాటల్లో పెడతామని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, స్వామి మీరెవరో నాకు తెలుసులేవయ్యా, ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని నదిని దాటించడానికి నేను ఇక్కడ కూర్చోనున్నాను, మీరెవరయ్యా? ఆ బలి చక్రవర్తి అమాయకుడు ఆయనకి తెలియకుండా పోయిందేమో కానీ నాకు బాగా తెలుసు మీరెవరో. ఆ బలి చక్రవర్తి దగ్గరికి మీరు వామన రూపంలో వెళ్తే అమాయకుడు మీరేదో చిన్న బాలుడు అని చెప్పి దానం అడిగితే మీరేమన్నారు, మూడు అడుగులు చాలన్నారు. ఆ అమాయకుడికి తెలియక ముల్లోకాలు ఏలేటువంటి నన్ను అడిగేటువంటిది మూడు అడుగులా అని చెప్పి అమాయకంగా అన్నారు. రెండు అడుగులతో ముల్లోకాలు ఆవహించేసినటువంటి మీకు ఈ నదిని దాటడం ఏమైనా కష్టమంటయ్యా? ఒక్క ఉదుట్లో మీరు ఒక్క అడుగులో ఈ నదిని దాటేయచ్చు, నా అవసరమే ఉందయ్యా మీకు. అప్పుడు రాముల వారు అన్నారు, ఏ ప్రగల్పాలు మానేసి అసలు విషయం చెప్పు, నువ్వు నన్ను నదిని దాటిస్తావా లేదా అన్న. నదిని దాటిస్తావా లేదా అన్న. అప్పుడు ఈయన మళ్ళా ఈ లోపల పరమాత్మగా భగవంతునికి తెలియంది ఏం లేదనమాట. ఆ లోపల తపిస్తూ ఉన్నాడనమాట. ఏమని అంటే ఎట్లా స్వామి సేవ పొందాలా అని చెప్పి అప్పుడు భగవంతుడే ఒక ఐడియా ఇచ్చేశాడు. అప్పుడు మళ్ళా ఏమంటున్నాడు ఈ నావికుడు, ఏవయ్యా స్వామి, ఇక్కడికి వచ్చే ముందు మీరేం చేశారో నాకు బాగా తెలుసు. మీ పాదధూళి తగిలి ఒక రాయి స్త్రీగా మారిపోయింది, మీ పాదధూళి తగిలి ఒక రాయి స్త్రీగా మారిపోయింది. అటువంటి మీ పాదాలు నా నావలో పెడితే ఈ నావ కూడా ఒక స్త్రీగా మారిపోయింది అనుకోండి, ఒక్క స్త్రీతోనే ఏగలేగచస్తూ ఉన్నాను, ఇంక రెండో స్త్రీతోటి నేనెట్లా ఎలాడతానయ్యా? అదే కాకుండా ఈ నావ నాకు జీవనోపాధి, అటువంటి జీవనోపాధి కూడా పోతుంది. లేదు లేదు, మీరు నా నావలో అడుగు పెట్టడానికి లేదు స్వామి అన్న. మళ్ళా రామచంద్రుల వారు నవ్వుకుంటూ మరి ఉపాయం ఏంటి అన్నారు, ఉపాయం ఏంటి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నారనమాట నావికుడు, నాకొక్క అవకాశం ఇస్తే మిమ్మల్ని నావలో ఎక్కించుకుంటాను. ఏంటది అన్నాడు, మీ పాద పద్మములకు ఒక్క ధూళి రేణువు కూడా లేకుండా నేను చాలా జాగ్రత్తగా ప్రక్షాళన చేసి, అంటే పాదాలు శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు నా నావలో ఎక్కించుకుంటాను. ఆ అవకాశం నాకు ఇచ్చారు అంటే అప్పుడు మిమ్మల్ని నావలో ఎక్కించుకుంటాను. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, రాముల వారి యొక్క పాదాలని కడగాల, ఈ అవకాశాన్ని పొందాలా. సో దానికి నావికుడు ఎంతో ఆ మాటలకి రాముల వారు ఎంతో ప్రసన్నమైపోయి ఓకే పాద ప్రక్షాళనకి అవకాశం ఇచ్చారు. ఇస్తే ఎంతో తన్మయత్వంతో ఆ నావికుడు శ్రీరామచంద్రుల వారి యొక్క పాద పద్మాలను చాలా శుభ్రంగా కడిగి అప్పుడు ఆయన నావలోకి ఎక్కించుకున్నాడు. మరి నావికుడికి పెద్ద పెద్ద డిగ్రీలు లేవు, లేకపోతే ఇంకోట్లేదు, ఏం లేదు. మనం ఈరోజు చదువుకొని లేకపోతే అది ఇది అన్నీ తెలుసుకొని, కానీ భగవత్ సేవ అన్నటువంటిది లాస్ట్ ప్రయారిటీ అన్నమాట. కానీ భగవత్ సేవలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇంద్రియాలు మనసు నిగ్రహింపబడతాయి. గోవింద, మనం ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా గోవింద గోవింద గోవింద. కానీ ఆ గోవిందునికి అర్థం ఏంటి, గో అంటే ఇంద్రియాలు, వింద అంటే ఆ ఇంద్రియాలను విందు చేయగలిగినటువంటి అంటే సంతృప్తిపరచగలిగినటువంటి వాడు. ప్రాపంచికంగా నువ్వు ఎంత సంతృప్తిపరచడానికి ప్రయత్నించినా కానీ భూమండలం అంతా అప్పగించండి ఇంద్రియాలకి, అవేమంటాయంటే మరి చంద్రమండలం సంగతి ఏంటి అంటే వాటికి సంతృప్తి ఉండదు. ఆ ఇంద్రియాలకు సంతృప్తి ఉండదు, అవి బుసలు కొట్టే పాములు లాంటివి. ఆ ఇంద్రియాలను మనం సంతృప్తి పరచాలంటే ఇంద్రియాలకు అధిపతి ఎవరు? ఋషికేశ, ఋషికేశ సేవనం. ఆ ఇంద్రియాలకు అధిపతి ఎవరు? ఋషికేశుడైనటువంటి కృష్ణుడు. ఆయన యొక్క సేవలో ఎప్పుడైతే ఆ ఇంద్రియాలను మనం నిమగ్నం చేస్తామో అప్పుడు ఆ ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి, విందు కావింపబడతాయి. అందువల్ల ఆ ఇంద్రియాలని ఆయన యొక్క సేవలో మనం కైంకర్యం చేయడానికి మనం ప్రయత్నించాలి. సో ఆ భగవంతుని యొక్క సేవలో అదేం లేదు. తర్వాత ఆ సేవ అనేటువంటి దాని దగ్గరికి వస్తే డిస్క్రిమినేషన్ ఏం లేదు, పెద్ద సేవ తక్కువ సేవ ఏం లేదు. ఇదే టైంలో చైతన్య మహాప్రభు గుండీచా మందిరంలోకి వెళ్లి ఆయన మందిరాన్ని స్వహస్తాలతో శుభ్రం చేస్తూ ఉన్నారు. ఒకసారి కాదు రెండోసారి చేశారంట. మరలా రెండోసారి ఎంతో జాగ్రత్తగా ప్రతి మనం ఏంటి అంటే కనిపించే దగ్గర క్లీన్ గా పెడతాం, కనపడం దగ్గర చాలా డస్ట్ ఉంటుంది. బాడీ శుభ్రంగా పెట్టుకుని పడపడ మంచి గెటప్, కానీ లోపల ఒకసారి ప్రభుపాదులు వారు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వస్తే ఆయన వచ్చినప్పుడల్లా మొత్తం తనిఖీ అనమాట టెంపుల్లో, ప్రతి కార్నర్లోకి వెళ్లి ఎట్టట మెయింటైన్ చేస్తా ఉన్నారు. మనం ఈరోజు ఏమనుకుంటామంటే ఎవరు మనం చేసే సర్వీస్ ఇంటర్ఫియర్ కాకూడదు, చెక్ చేయకూడదు, చెక్ చేయకపోతే ఎట తెలుస్తుంది. సో ప్రభుపాదులు వారు కిచెన్ లోకి వెళ్లారు. వెళ్తే వాళ్ళు అప్పుడంతా కూడా ఈ ఇత్తడి పాత్రలు అవన్నీ ఎక్కువగా వాడేవాళ్ళు, ఇప్పుడంటే స్టీల్ ఇవన్నీ అల్యూమినియం ఇవన్నీ వాడతాను. సో ఆ ఇత్తడి పాత్రలంతా వీళ్ళు చింతపండు గింతపండు వేసి బాగా పళపళ పళ పళపళ తోమేసి మెరుస్తా ఉన్నాయి బంగారు లాగా అనమాట. ఆయన ప్రభుపాదులు వారు వెళ్ళారు లోపలికి. ఆయన స్టిక్ తోటి ఇట్ అన్నారు, పాత్రని తిప్పించమన్నారు అనమాట. పాత్రను తిప్పించమంటే వాళ్ళు తిప్పించిన తర్వాత ప్రభుపాదులు వారు పాత్రను ఇట్ అన్నారు. ఇటంటే నల్లగా ఉందనమాట ఆ డివోటి ముఖాన ఇటు పోసి, కనిపించేది కాదు కనపడందివి శుభ్రంగా పెట్టుకోవాలా అన్నారు. సో శారీరక ఫిజికల్ ఫిట్నెస్ కాదు, ఫిజికల్ గా కాదనమాట, లోపల కాన్షియస్నెస్ అది చాలా కల్ముషాలతో ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు కూడా సాధన ద్వారా దాన్ని శుభ్రంగా ఉంచుకునే దానికి మనం ప్రయత్నం చేయాల. సో అందుకని మహాప్రభు ఆయన చూపించారు ఎక్కడో మూలంలోకి వెళ్లి అక్కడ కూడా శుభ్రం చేయడం, క్లీన్ చేయడం ఇవన్నీ కూడా మహాప్రభు. సో దాంట్లో అంత పెద్దది చిన్నది అనేది ఏం లేదు సర్వీస్ లో. అది ఏదైనా కానీ అది సర్వీస్ కి దానికి విలువ ఉంది. సో అందుకని మనం ఏంటి అంటే, అందుకే ఇప్పుడు పూరి జగన్నాథంలో కూడా రాజు ఆయన రథయాత్ర పొడవు చేంజ్ చేస్తాడు, మొదట వీధుల్ని శుభ్రం చేస్తాడు. అంటే ఒక మెసేజ్ ప్రపంచానికి ఏంటి అంటే, నేను రాజునైనప్పటికీ కూడా జగన్నాథుని ముందు నేను ఆయన బంటుని, సేవకుణ్ణి అన్నటువంటి సందేశాన్ని ప్రపంచానికి తెలియపరచడం కోసం ఆ రాజు కూడా వెళ్లి ఆయన రథం ముందు చిమ్మడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఒక తమాష అయినటువంటి లీల ఒకటి జరిగిందనమాట జగన్నాథ్పురిలో. అప్పట్లో జగన్నాథ్పురిని పురుషోత్తముడు అన్నటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఒకసారి దక్షిణ దేశ యాత్రకు వస్తాడనమాట. వచ్చి కాంచీపురానికి వెళ్తే కాంచీపురాన్ని పరిపాలించేటువంటి రాజు ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి విడిది అన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఆతిథ్యం అంతా ఇస్తాడనమాట. ఒకరోజు ఉద్యానవనంలో ఏమవుతుంది అంటే, ఆ కాంచీపురంలో ఉన్నటువంటి రాజు యొక్క కుమార్తె యువరాణి ఆమెను ఈయన పురుషోత్తముడు చూస్తాడనమాట. చూసిన తర్వాత ఆ మీద ఆయనకి ఆసక్తి కలిగి రాజుతో చెప్తాడు, మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడు కాంచీపురం రాజు చెప్తాడు, పర్వాలేదండి, మీ స్తోమత ఏంటో చూడాలి కదా, మీరు తిరిగి వెళ్లిన తర్వాత మా యొక్క ప్రతినిధులు వచ్చి మీ స్తోమత ఏంటో చూసి అప్పుడు నువ్వు ఒక నిర్ణయానికి వద్దామని చెప్పి చెప్తారు. అప్పుడు పురుషోత్తముడు తిరిగి వెళ్ళిపోతాడు. ఈ కాంచీపురం రాజు ఎవరినైతే ప్రతినిధులుగా పంపిస్తాడో ఆ ప్రతినిధులు పూరి చేరుకునేసరికి ఆ రోజు ఏంటి అంటే జగన్నాథ రథయాత్ర. ఇప్పుడు ఏంటి అంటే మామూలుగా రాజు ప్యాంటు చొక్కాలో ఉంటాడు ఇప్పుడు పూరి రాజు. ఆ రథయాత్ర రోజు ఆయనకి ఏంటి అంటే రాజు వేషం వేసి, ఈయన రాజుని అందరికీ తెలియాలి కాబట్టి ఆ ఒక్కరోజు రాజు వేషం వేసి తీసుకెళ్లి చిమ్మిస్తారనమాట. కానీ ఇంతకు ముందు రోజుల్లో సాంప్రదాయం ఏంటి అంటే రాజు వేషం తీసేసి ఒక సామాన్యుడి వేషధారణలో ఈయన చిమ్ముతాడనమాట. అంటే మీ ముందు అంటే భగవంతుడి ముందుకు వచ్చినప్పుడు మనం టోపీ పెట్టుకోకూడదు, లేకపోతే గొప్పగా అలంకరించుకోకూడదు ఇవన్నీ. అంటే ఎందువల్ల అంటే భగవంతుడు భోక్త, నేను భోక్త కాదు, ఆయన ముందు వచ్చినప్పుడు నేను ఆయన యొక్క సేవకుణ్ణి. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఏకలే ఈశ్వర కృష్ణ ఆరేసభ భృత్యు, ఈశ్వరుడు కృష్ణుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సేవకులు అని చెప్పారు. సో రాజు ఏంటి అంటే, ఈ రాజు డ్రెస్ తీసేసి ఒక సింపుల్ సర్వెంట్ లాగా ఆయన ఆ చీపురు పట్టుకుని చిమ్మేది సాంప్రదాయం అనమాట. ఈ ప్రతినిధులు వచ్చేసరికి, కాంచీపురం ప్రతినిధులు వచ్చేసరికి, ఈ రాజు సామాన్యమైనటువంటి బట్టలు వేసుకొని చీపురుతో చిమ్ముతూ ఉన్నాడు. వీళ్ళు చూశారు, చూసేసి ఓయమ్మో. ఒకసారి ఏంటి అంటే, డివోటీస్ కూడా జస్ట్ ఫస్ట్ హ్యాండ్ అటు చూడంగానే దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు అనమాట. అది ఎందువల్ల జరుగుతుంది ఏంటి, అదేం ఉండదు, అదేం ఆలోచించరు అనమాట. జస్ట్ ఇమీడియట్ గా ఓపిక ఉండదు అనమాట, ఇచ్చేసారు. అరే దానివల్ల వాడు ఇంకో భక్తుడే, జీవితం ఏమైపోద్దో, ఏంటో అసలు ఎందుకు అది జరిగింది ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఈ చరిత్రలో మనం చూస్తే ఈవెన్ రామానుజాచార్యుల వారు కూడా ఇక్కడ శైలపూర్ణ ఆశ్రమానికి వస్తారనమాట. అక్కడ గోవింద్ అని ఒక శిష్యుడు ఉంటాడు. ఒకరోజు ఆ గోవింద్ ఏంటి అంటే, పామిట పట్టుకొని లోపల చేయిబెట్టి లొడబెడతా ఉంటాడు పాములు నోట్లో. రామానుజుల వారికి ఏదేం అర్థం కాదనమాట. వెళ్ళిపోయి ఆ శైలపూర్ణకి కంప్లైంట్ ఇచ్చేస్తాడు, ఏమయ్యా మీ శిష్యుడు పాముని కూడా హింసిస్తున్నాడు, ఏం వదిలిపెట్టట్లేదు, పాము నోట్లో పెట్టి లొడబెడతా ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు శైలపూర్ణ గోవిందని పిలుస్తారనమాట. గోవింద్ ఎందుకు ఆ పని చేస్తున్నావంట. అప్పుడు ఆయన చెప్తారనమాట, నేను రోజు ఆ పాముని గమనిస్తూ ఉన్నాను, అదేదో భుజించేటప్పుడు ఒక ముళ్ళు మింగేసింది, అది గొంతులో ఇరుక్కొని చాలా బాధపడుతూ ఉంది. నేను దాని బాధను చూసి ఈరోజు ఎట్టయినా కానీ ఆ బాధ నుంచి విముక్తి కలిగించాలని ఆ ముళ్ళును తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నా. అప్పుడు శైలపూర్ణ అంటాడు, అరే నువ్వు ముళ్ళును తీయడానికి ప్రయత్నిస్తున్నావు, అది నువ్వు తీసేసిన తర్వాత దానికి వచ్చి నిన్ను కూడా కాటేయచ్చు అంటే. అప్పుడు ఆయన చెప్తాడు, స్వామి దాని బాధ నేను తట్టుకోలేక దాని బాధ నుంచి విముక్తి కలిగించాలని చెప్పి ప్రయత్నం చేశాను, ప్రాణం ఉండేది పోయేది అంతా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్తాడు అనమాట. సో మనం కూడా ఒక్కొక్కసారి ఒకరికి హెల్ప్ చేయాలనుకుంటాం, కానీ వాళ్ళ లోపల విషయం ఉంటుంది అనమాట. సో ఆయన దాన్ని తొలగించలేదు. కానీ రామాంజుల వారు కూడా అది అర్థం, రామాంజుల వారికి అర్థం కాక కాదు. రామాంజుల వారు వెళ్లి శైలపూర్ణకి కంప్లైంట్ ఇవ్వకపోతే ఈ గోవిందుని యొక్క ఉన్నతత్వం ప్రపంచానికి అటు తెలుస్తుంది. అందుకని భగవంతుడి లీలల్లో భక్తుల లీలల్లో ఎవరిని దోషిగా మనం అనుకునే దానికి లేదు, మనం దాన్ని ఉపయోగించుకోవాలి మన దీంట్లో. తర్వాత ఇంకొకసారి ఇదే గోవింద శైలపూర్ణ పాన్పు మీద పోయి పనుకొని అటు ఇటు దొరుకుతూ ఉంటాడు. అది చూసేసి రామాంజుల వారి దగ్గరికి వెళ్ళిపోయి రామాంజుల వారు చూసి వెళ్లి శైలపూర్ణ కంప్లైంట్ ఇస్తారు, మీ పాన్పు మీద పడుకొని దొల్లుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ గురువు గారు పిలుస్తారు, ఎందుకు అయ్యేట చేశావంట. అప్పుడు గోవింద్ చెప్తాడు అనమాట, గురువు గారు రోజంతా భగవంతుడి సేవలో లోక కళ్యాణానికి ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. రాత్రి పడుకున్నప్పుడు ఈ పాన్పు ఆయనకు సుఖ నిద్రనిస్తుందా లేదా అని చెప్పి నేను తనిఖీ చేస్తున్నాను, అంతకు మించి దాని దాంట్లో దోషం ఏం లేదు. ఈ పాన్పు గురువు గారికి సుఖ నిద్రనిచ్చేదానికి అనువుగా ఉందా లేదా అది నేను టెస్ట్ చేస్తున్నాను, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ భావన. ఇంకోసారి ఇదే గోవిందు రామ అక్కడ శ్రీరంగానికి తీసుకెళ్తాడు ఆయన. ఆయన రామాంజలి గారు చెప్తారు, రంగనాథుడి దగ్గరికి ఎవ్వరు వెళ్లి కోరికలతో ఆయన డిస్టర్బ్ చేయొద్దురని ఆయన బాబు, నేనేదో పక్క ఊరికి వెళ్తున్నాను ప్రచారానికి, ఆయన ఏం కోరికలతో డిస్టర్బ్ చేయొద్దండి. ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, స్వామి నాకు కోరిక ఉంది తీర్చండి అంట. ఏంటి కోరిక అంట? మా గురువు గారి కన్నా ముందు నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలా, ఇది నా కోరిక. సరేలే పో రంగనాథుడు, సరేలే పో అంటాడు. ఈయన వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత పోయి మరుసటి రోజు రామాంజుల వారు శిష్యులందరితో వెళ్తారనమాట. శిష్యులందరితో వెళ్తారు. వెళ్తే, స్వామి ఎవరన్నా కోరికలతో వచ్చి కలత పెట్టారా మిమ్మల్ని అంటాడు. అప్పుడు రంగనాథుడు, అదే వాడొచ్చాడు అంటాడు. ఏమడిగాడు? నీకన్నా ముందు వైకుంఠానికి వెళ్ళిపోవాలా అని కోరుకున్నాడు. మిగిలిన శిష్యులందరూ కోపం వచ్చింది, ఏమై గురువు గారి కన్నా ముందు వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటావా, ఎంత స్వార్థం నీకు. అప్పుడు ఏం చెప్తాడు అనమాట, స్వామి వెళ్ళిపోవాలని కోరుకోవడం గురువు గారు కోరిక కోరద్దు అని చెప్తే కోరుకోవడం తప్పే, నేను కోరుకున్న దాంట్లో ఒక పరమార్థం ఉంది. ఖచ్చితంగా మనందరికన్నా ముందు వైకుంఠానికి గురువు గారు వెళ్తారు, అక్కడ ఆయనకి స్వాగతం పలకడానికి సపర్యలు చేయడానికి ఒక్కడన్నా ముందు వెళ్ళి ఉండాలి కదా, అందుకోసం నేను కోరుకున్నాను, కానీ నా స్వార్థమేం లేదు దాంట్లో. ఒక్కడన్నా ముందు వెళ్ళి ఆయనకి స్వాగతం పలకారా, సపర్యలు చేయాలి, అందుకోసం నేను కోరుకున్నాను, కానీ అందుకు మించి స్వార్థమేం లేదు.
స్వార్థమేం లేదు.
సో గురువు ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు, శిష్యుడిని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అతనిలో ఉన్నటువంటి మాధుర్యం, రామానుజుల వారికి ఇంకో శిష్యుడు ఉండేవాడు, ఆయన ఏంటి అంటే చరణామృతం తీసుకున్న తర్వాత రామానుజుల వారు ఆయనే తీసుకోవాలి నెక్స్ట్ అనమాట చరణామృతం. అప్పుడు ఒకసారి రామానుజుల వారు బయటకు ప్రచారానికి వెళ్లారు. ఇప్పుడు గురువు గారు ఎప్పుడైతే ఆబ్సెంట్ అవుతారో సీనియర్ శిష్యులు కొంచెం అన్నిట్లో లేట్ ఉంటారు అనమాట. సో ఈయన లేట్ గా వచ్చాడు. వచ్చేసరికి తీర్థం అందరికి ఇచ్చేశారు. తీర్థం ఇచ్చేసరికి కోపం వచ్చింది, గురువు గారి తర్వాత నేనే తీర్థం తీసుకోవాలి, మీరందరూ ఎట్లా తీసుకుంటారు నాకన్నా ముందని చెప్పి వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు అనమాట. ఇచ్చేసరికి వాళ్ళందరూ తర్వాత ఈ విషయం రామానుజుల వారికి తెలిసింది. మరుసటి రోజు తీర్థానికి వచ్చినప్పుడు రామానుజుల వారు ఏం చేశారు అంటే ఈయనేమన్నాడు గురువు గారి తర్వాత నేనే తీసుకోవాలా అన్నాడు. సో అందుకని చెప్పి రామానుజుల వారు ఏం చేశారంటే తీర్థానికి అందరినీ సూపర్ జూనియర్ ఎవడుంటాడో వాడిని ముందు పో, నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వు తీసుకో అందరినీ ముందు పంపించారు. ఇతను గురువు గారి తర్వాత తీసుకోవాలి కదా, రామానుజుల వారు లాస్ట్ లో తీసుకున్నారు. అప్పుడు ఈయన కౌంట్ ఎక్కడ వస్తుంది, లాస్ట్ లో వస్తుంది, లాస్ట్ లో వస్తుంది. సో ఇక్కడ బేసిక్ గా ఏంటి అంటే గురువు దగ్గర శిష్యరికం అన్నటువంటిది కాన్షియస్నెస్ అది సటల్ సూక్ష్మం, అది ఏ రకంగా అహంకారం వస్తుంది, ఏ రకంగా పొల్యూట్ అవుతుంది అది తెలియదు అనమాట. దాన్ని గురువు గమనిస్తూ అప్పుడప్పుడు మొటికాయలు వేస్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి అహంకారం ఆ కాలుష్యం అనేటువంటిది పోదనమాట. సో అది మెయిన్. కానీ మనం ఏంటి అంటే
నాకు ఇన్సల్ట్ అయిపోయింది, నాకు డిస్టర్బెన్స్ అయిపోయింది, నేను భక్తి వదిలేస్తాను, అది
అరే కాదు, అది ట్రీట్మెంట్. నీలో ఉన్నటువంటి అహంకారాన్ని చంపుకునేదానికి ఆ ట్రీట్మెంట్, నీ శ్రేయోభిలాషే నిన్ను కరెక్ట్ చేస్తాడు, లేకపోతే నిన్ను నీలో తప్పు ఉంటే ప్రోత్సహిస్తూ ఉంటాడు, ఆ తప్పులు ఇంక పది చేసి వాడు నాశనం అయిపోతాడు, నాశనం అయిపోతాడు. ఎవరో ఒకడు గాయత్రి జపించలేదంట, గాయత్రి జపించకపోతే ఒక వ్యక్తి వచ్చి ఏయ్ గాయత్రి జపించని చెప్పి లేపాడంట. లేపితే అతను టక్ టక్ గాయత్రి చేసేసుకున్నాడంట. అప్పుడు ఈయన అడిగాడంట, నా మీద ఎంత ఇంట్రెస్ట్ నీకు, వచ్చి నన్ను గాయత్రి చేయమని టయానికి రిమైండ్ చేశావు, అసలు ఎవరు నువ్వు అన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట, నేను కలిపురుషుడు అన్నాడంట. కలిపురుషుడు నన్ను డిస్కరేజ్ చేయాలి కదా భక్తి గురించి, నన్ను ఎందుకు ఎన్కరేజ్ చేశావు అని చెప్పి అడిగాడంట. నువ్వు ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతే అప్పుడు నిన్ను పట్టుకుంటాను, అప్పుడేంటి అంటే నేను అన్ని బాగా చేస్తా ఉన్నాను, నేను అందరికన్నా గొప్పగా చేస్తా ఉన్నాను, అప్పుడు కూర్చుంటాను, అప్పుడు వస్తాను నీ దగ్గరికి నిన్ను పట్టుకునేదానికి. అది ఇంకో టైప్ మాయ అనమాట, ఇంకో టైప్ మాయ. సో అందువల్ల మనం ఇది ఏంటి అంటే స్పిరిచువల్ లైఫ్ లో అందుకనే ఏం చెప్పారు అంటే కత్తి మీద సాము లాంటిది. మనం ప్రతి ఒక్క అడుగులో కూడా చాలా చాలా కేర్ఫుల్ గా చాలా చాలా కేర్ఫుల్ గా ఆచితూచి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అల్టిమేట్ గా మనం ఏదో సాధించడం కోసం కాదు, భక్తిని పొందాలా అని. మరి భక్తిని పొందాలా అంటే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏది మన యొక్క భక్తి నుంచి మనల్ని డివియేట్ చేస్తుంది, పతనం చేస్తుంది అనేది తెలుసుకుని చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో ఈ వేగులు వచ్చారు, వాళ్ళు చూశారనమాట ఈ రాజు ఆయన చిమ్ముతూ ఉంటే ఇంకొక నిమిషం ఆగలేదు, అసలు ఏంటి ఎందుకు చిమ్ముతున్నాడు ఏంటి అని తెలియకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కాంచీపురం వెళ్ళిపోయి రాజా రాజా అన్యాయం అన్యాయం అన్నారు. ఏంటని, మన దగ్గరకు వచ్చింది రాజు కాదు ఏం కాదు, వీధులు చిమ్మే పాకి పనోడు, అంత పెద్ద ఉత్సవం జరుగుతుంటే ఈయనే మొట్టమొదటి చిమ్ముతున్నాడంటే ఆడ మనల్ని మోసం జరగబోయింది, మన అమ్మాయికి ఏమై ఉండేది ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఆడు రాజు కాదు ఏం కాదు వీధులు చిమ్మేవాడు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేశారు. ఈయన చాలా రోజులు వెయిట్ చేశాడు, పురుషోత్తముడు లెటర్ రాశాడు, ఏమండి మీరు మీ యొక్క ప్రతినిధులను పంపిస్తా అన్నారు, మా స్తోమత చూస్తా అన్నారు, మీ అమ్మాయి వివాహం నేను చేసుకునే దానికి వెయిట్ చేస్తా ఉన్నాను అని చెప్పి ఆయన రిప్లై ఏం పంపించాడంటే, అరే ఈదులు చిమ్మేవాడా, నీకు నా అమ్మాయి కావాల్సి వచ్చిందా, అది ఇదే చెప్పి లెటర్ రిప్లై రాశాడు. ఆ లెటర్ చూసేసరికి కోపం వచ్చింది, కోపం వచ్చి యుద్ధం డిక్లేర్ చేశాడు, నన్ను ఈదులు చిమ్మేవాడా అది ఇది అని చెప్పి అంటావా, నా ప్రతాపం ఏంటో చూపిస్తాను అని చెప్పి యుద్ధం డిక్లేర్ చేసి యుద్ధానికి వస్తాడు. వచ్చేసరికి స్థానబలం ఆయన కాంచీపురం రాజు చేతిలో ఓడిపోతాడు అన్నమాట. అయితే ప్రాణాలు రక్షింపబడతాయి, తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి విలపిస్తాడు, ఏంటి స్వామి మీకు ఇంత భక్తి చేస్తున్నాను నాకు ఓటమని ఇస్తారా అని చెప్పి చాలా దుఃఖపడతాడు అనమాట. ఆ రోజు రాత్రి స్వప్నంలో భగవంతుడు వస్తాడు, రేపు నీ దగ్గరుండే సైన్యం సమాయత్తం చేసుకుని నువ్వు బయలుదేరండి. ఆ ఉండే సైన్యాన్ని మళ్ళా సమాయత్తం చేసుకుని నేను బయలుదేరతాడు. బయలుదేరిపోతూ ఉంటే ఒక పెరుగు అమ్ముకునే ఆమె ఈ పురుషోత్తముడిని ఆపుతుంది అనమాట. ఏమయ్యా ఆగు రాజా అంట. ఏమంటాడు, నాకు మీ ఇద్దరు సైనికులు వెళ్ళారు ముందు, వాళ్ళు పెరుగు ముంతలు ముంతలు తాగేశారు చల్లగా, నేను డబ్బు అడిగితే మా వెనకాల రాజు వస్తాడు ఆయన దగ్గర తీసుకోండి అని చెప్పాడు. నేనే ముందు వస్తున్నా, నా ముందు ఎవరు వెళ్ళలేదే అని. భలేవాళ్ళ స్వామి, ఒక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయన తెల్లగా ఉన్నాడు. అప్పా ఏం తేజవంతంగా ఉన్నారులే, మీరు నాకు డబ్బులు ఇచ్చాను. ఈయన ఒక హారం తీసి ఆమెకి ఇచ్చేస్తాడు, ఆయన వెళ్ళిపోతారు. తీరా కాంచీపురం దరిదాపులకు వచ్చేసరికి అక్కడే ఉంది యుద్ధం అంతా అయిపోయింది. సో ఆ నల్లని వాడు తెల్లని వాడు ఎవరు అంటే జగన్నాథుడు బలదేవుడు. వాళ్ళు ముందుగా వచ్చారు యుద్ధానికి, వచ్చి కాంచీపురం రాజు బందీ అయిపోయాడు. అప్పుడేం చేశారు, ఈయనకి చాలా అవమానంగా ఉంది పురుషోత్తముడికి, నన్ను వీధులు చిమ్ముకునేవాడు అది ఇది అని చెప్పి అంటారా, ఈ యువరాణిని పట్టుకోండి మన రాజ్యానికి తీసుకుని వెళ్ళి నన్ను అవమానించిన దానికి గుణపాఠం చెప్పాలా అంటే ఒక మంచి వీధులు చిమ్మేవాడిని వెతికి పట్టుకొని ఆడికే ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలా, అప్పుడే మనం ప్రతీకారం తీర్చుకున్నట్టు అని మంత్రికి చెప్తాడు. అప్పుడు యువరాణిని తీసుకొని వస్తారనమాట. వచ్చిన తర్వాత రాజుతోటి మంత్రి ఏం అంటాడంటే, స్వామి ప్రతిసారి రథయాత్రకు ముందు మూడం జరుగుతుంది, ఇప్పుడు మూడం జరుగుతూ ఉంది, పెళ్లిళ్ళు ముహూర్తాలు లేవు, ఎవరికైనా మంచి రోజుల్లో చేయాలి కదా, అందుకని వెయిట్ చేద్దాం స్వామి అని చెప్పి మంత్రి చెప్తాడు. సరే అంట. మళ్ళా రథయాత్ర వస్తుంది. రథయాత్ర వచ్చి రథం ముందు ఈయన చీపరకట్ట తీసుకొని చిమ్మడానికి పోయినప్పుడు మంత్రి ఏం చేస్తాడంటే, యువరానికి పూలమాల ఇచ్చేసి నువ్వు నేరుగా వెళ్ళి రాజుగారి మెళ్ళ మాలేసేయమ్మా అంట. రాజుగారి మెళ్ళ మాలేసేయమ్మా అంట. మాలేసేయమంటే ఈమె తీసుకెళ్లి మాలేసేస్తే రాజుగారికి చాలా కోపం వస్తుంది, ఏయ్ ఏంటి నా మెళ్ళ మాలేసేవంట. అప్పుడు మంత్రి వచ్చి అంటాడు, స్వామి ఒక ఉత్తమమైన వీధులు జిమ్మేవాడికి ఇచ్చి చేద్దామన్నారు కదా, మీకన్నా ఉత్తమమైన వీధులు జిమ్మేవాడు ఎవరుంటారు, అందుకని మీ మెళ్ళ వేయించేశాను అంట. మీకన్నా ఉత్తముడు ఎవరుంటారు వీధులు జిమ్మడంలో, అందుకని మీ మెళ్ళ వేయించేశాను. సో ఈ రకంగా మనం గమనించినట్లయితే భగవంతుడి ముందు ఎవరైనా కానీ దాసులే. అంబరీషుల వారు ఈ పృథ్వీని పరిపాలిస్తూ ఉన్నారనమాట, కానీ ప్రతి నిత్యం ఆయన స్వహస్తాలతోటి ఆయన మందిరాన్ని శుభ్రం చేసేవారు. కరోర్ అరేర్ మందిర మాజ్జనాదిషు, ఆయన చేతులతోటి ప్రతి నిత్యం మందిరాన్ని శుభ్రం చేసేదానికి ఆయన వినియోగించేటువంటి వారు. సో మనం ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క సేవ నుంచి తప్పించుకోవాలని చెప్పి అనుకుంటామో అప్పుడు మాయా సేవలో బంధింపబడతాం. సో అందుకని మనం చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా కిబో విప్ర కిబోన్యాస శూద్ర కేనా హోయ్, మనం బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు, బ్రహ్మచారి కాదు, గృహస్థుడు కాదు, వానప్రస్థి కాదు, సన్యాసి కాదు, నేనెవరు కృష్ణదాసుణ్ణి. జీవేర స్వరూప హోయ్ నిత్యేర కృష్ణదాస్. సో మనం ఏంటి అంటే ప్రతినిత్యం ఆ కృష్ణుని యొక్క దాసుని నేను అవగలనా లేదా అనేటువంటి తపనతోటి ఆ భగవత్ తత్వాన్ని సరైన భావనలో అర్థం చేసుకొని తీవ్రమైన సాధనతోటి, సాధన కూడా ఏదో మెకానికల్ గా కాకుండా ఆత్మశుద్ధి కలుగుతుందా లేదా అనేటువంటి దృక్పథంతో తపిస్తూ మనం ఎప్పుడైతే, నిన్న నేను హౌ టు కంట్రోల్ మైండ్ అని చెప్పి ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అని ఒక సెమినార్ ఇస్తూ ఉంటే గుంటూరులో, అక్కడ ఒక స్టూడెంట్ అడిగాడు అనమాట, సో జపం చేసేటప్పుడు భావన ఏ రకంగా ఉండాల, భావన ఏ రకంగా ఉండాల, ఆ భావన ఏ రకంగా ఉండాలంటే ప్రభుపాదులు వారు చెప్పారు, చంటి పిల్లవాడు తల్లి పాల కోసం రోధిస్తాడనమాట, వాడికి వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు, వాడు గుక్క పెట్టి ఏడుస్తాడు, ఆ తల్లి పాలిస్తేనే వాడికి జీవితం అనమాట. సో అదే రకంగా మనం కూడా భగవంతుడా నీ కరుణ తప్పించి ఇంకా వేరే అన్యమైనది ఏదీ లేదు, అన్యమైనది ఏదీ లేదు అని చెప్పి పూర్ణ శరణాగతితోటి ఆ భగవంతుని యొక్క పూర్ణ అటెన్షన్ మన మీద వచ్చేటట్టుగా, ఇంకా వేరే ఆ మధ్యలో ఇంకా ఏదీ కూడా డిస్టర్బ్ చేయకూడదు, ఆ రకమైన తీవ్రమైన భావనతోటి మనం చెప్పించినప్పుడు అప్పుడు భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. సో వెరీ మీనింగ్ ఆఫ్ హరే కృష్ణ మంత్రం ఏంటి, నేను హరే కృష్ణ మంత్రం యొక్క అర్థం ఏంటి, నేను మాయ సేవలో ఉన్నాను, మాయ సేవ నుంచి నన్ను విముక్తిని చేసి మీ సేవలో నన్ను కైంకర్యం చేసుకోండి. మనం ధ్యానంతోనో పరధ్యానంతోనో నామం చేస్తే భగవంతుడు ప్రసన్నమై కొంచెం సేవిస్తాను, నేను చేయను సేవ. సో నువ్వు 24 అవర్స్ ఏదో ఒక రకంగా
కృష్ణుడి సేవలో ఎప్పుడు ఎంగేజ్ అయి ఉండాలి. మనం నిద్రలోకి వెళ్ళేసరికి ఎగ్జాస్ట్ అయిపోయి పడుకోవాలి. పడుకునేటప్పుడు ఒక కలగందాం అనే టైం ఉండకూడదు. కలగంటే మళ్ళీ డేంజర్ అనమాట. ఎగ్జాస్ట్ అయిపోవాలి. సో మళ్ళా మెలకువతోటి మళ్ళా కృష్ణ 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 అంటాం. మెలకువలో ఉన్నప్పుడు మాయకు ఛాన్స్ లేకుండా. ఎందువల్లంటే ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అనమాట. మనసుని ఏకాంతంగా మనం కొంచెం సేపు ఉంచినా గానీ అది దెయ్యాల వర్క్షాప్ లాగా తయారవుతుంది. మాయ మనల్ని క్యాచ్ చేస్తుంది. సో అందుకని మనం భక్తిలో ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలా అంటే ఎప్పుడు ఆ కృష్ణుని యొక్క సేవలో ఫుల్ గా ఎంగేజ్ అయ్యి మైండ్ కి వేరే వ్యాపకం లేకుండా ఉంచుకున్నప్పుడే మనం పవిత్రమైనటువంటి భక్తిని మనం ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ శ్లోకాల్లో గమనిస్తారు, భగవద్భక్తి లేకుండా ఉండేటువంటి వ్యక్తుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది వివరణ తర్వాత శ్లోకాల్లో వస్తుంది అనమాట. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా?
మీరు క్లాస్ ఓపెనింగ్ లోనే ఇంటెలిజెన్స్ బుద్ధిని బలపరచుకోవాలనంటే మనం క్రమంగా శ్రవణం చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను గమనించింది వచ్చేసి కొంతమంది కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ లో బాగా ఎక్స్పర్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు. సో ద వే వి అండర్స్టాండ్ బెటర్, మనకు అర్థమయ్యే రీతిలో ఒక్కొక్కరు కొన్ని విషయాలు బాగా వివరిస్తారన్నట్టు. సో ఆ విధంగా ఇప్పుడు ఒక స్వామి చైతన్య చరితామృత బాగా వివరించగలరు, ఇంకొకరు భాగవతం బాగా వర్ణించగలరు. సో అట్లా మనం వాళ్ళ వాళ్ళ లెక్చర్స్ ని వింటూ మనల్ని అంటే మన బుద్ధిని మనసు మనం బలపరచుకోవచ్చు. ఇందులో దాంట్లో ఏమైనా కాంట్రవర్సీ ఏమైనా ఉంటుందా? మనం ఒక స్పీకర్ నుంచి వినాలి లేదా?
నార్మల్ గా ఏంటి అంటే వ్యక్తిగతంగా మనం రెగ్యులర్ గా మన మైండ్ సిచ్యుయేషన్ ని బట్టి ఇన్ఫర్మేషన్ తీసుకునేదానికి వీలుగా ఉంటుంది అని. ఒకరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. గుంటూరుకి ఒక ప్రభు వచ్చారు అనమాట. ఆయన వచ్చి ఏమన్నారు అంటే, మనం ఉదయంతో మంగళారతికి లేయాలా లేయాలా అనేటువంటిదే కాదు, రాత్రి ఎంత అర్లీగా పడుకోవాలా అనేది కూడా మెడిటేట్ చేయాలా, ఎంత అర్లీగా నువ్వు పడుకోగలవు అంత అర్లీగా లేయగలవు అని ఉపన్యాసంలో చెప్పారనమాట. ఆయన ఒకరోజు ఏదో ఎమర్జెన్సీ వచ్చింది. ఆ రోజు మరుసటి రోజు ఫెస్టివల్ అనమాట. ఆ రోజు ఆ డివోటీని పిలిచి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ చెప్పాడు అనమాట, కొంచెం ప్రభు ఒక 1 అవర్ ఎక్స్ట్రా సర్వీస్ ఉంది ఈరోజు. అబ్బే లేదు, మొన్న ఆ ప్రభు చెప్పారు ఉదయం ఎంత అర్లీగా లేయడమే కాదు ఇంపార్టెంట్, ఎంత అర్లీగా పడుకోవడం కూడా అదే ఇంపార్టెంట్ అని చెప్పారు. నేను ఇంకా సమస్య లేదు నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఇటువంటి కాంట్రడిక్షన్స్ రానంత వరకు ఎటువంటి అసోసియేషన్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మనలో ఎవరి దగ్గర నుంచి విన్నా కానీ దాన్ని మనం పాజిటివ్ గా అర్థం చేసుకోగల కెపాసిటీ ఉన్నప్పుడు. ఎందుకంటే ఒక్కో టెంపుల్లో సిచ్యుయేషన్ ఒక రకంగా ఉంటుంది, ఒక్కో కంట్రీలో సిచ్యుయేషన్ ఒక రకంగా ఉంటుంది. ఆ సిచ్యుయేషన్స్ ని బట్టి వాళ్ళు ఏదైనా ఆ మెసేజ్ లో ఏదో ఒక పాయింట్ చెప్తారనమాట. దాన్ని మనం అర్థం చేసుకోలేక నేను దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని అబ్బే సమస్య లేదు. దానికోసం ఎవరైతే మనం రెగ్యులర్ గా అబ్జర్వ్ చేసేటువంటి, అందుకనే ఫిజికల్ గా ఉండేటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు. ఎందువల్లంటే ఆ ఫిజికల్ గా ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు ఆయన యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏంటి, దానికి మనం ఎట్లా ఇవ్వాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మెడికల్ ట్రీట్మెంట్ అన్నటువంటిది పోస్ట్ ద్వారా కూడా తీసుకోవచ్చు, ఫిజికల్ గా కూడా డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు ఆ డాక్టర్ కరెక్ట్ గా తెలుస్తుంది మన యొక్క ప్రాబ్లం ఏంటి అనేది. పోస్ట్ ద్వారానో లేకపోతే ఒక్కోసారి చెప్తారు ఫోన్లో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు అని, దానికి కొంచెం డిఫరెన్స్, అదే డిఫరెన్స్ ఇక్కడ, అంతకుమించి ఇంకేం లేదు. అదర్వైజ్ నో ప్రాబ్లం. మనం ఎట్లా దాన్ని తీసుకుంటాం అనే దాన్ని బట్టి అనమాట. హౌ విల్ టేక్ ఇట్.
హరే కృష్ణ ప్రభుజీ, చాలా కృతజ్ఞతలు, మంచి క్లాస్ ఇచ్చారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు మాయ చాలా శక్తివంతమైంది, భగవద్గీతలో భగవంతుడే చెప్తున్నాడు మమ మాయ ధురత్యయ, దాన్ని దాటడం సఖ్యం కానే కాదని చెప్పేసి. అయితే ఈ మాయకు ఎందుకు వశమవుతున్నాడంటే, జీవుడు తనను తాను తన యొక్క స్థితిని మర్చిపోయి భౌతిక ప్రకృతిని ఉపయోగించుకోవాలనేసి. ఈ భగవద్గీతలో 7వ అధ్యాయంలో ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, 7వ అధ్యాయం 5వ శ్లోకం యొక్క పరపాటిలో, ఎప్పుడైతే జీవుడి కంటే కూడా న్యూన ప్రకృతి, జీవుడు ఉన్నత ప్రకృతి, జీవశక్తే ఉన్నతమైంది మాయాశక్తి కంటే కూడా. కానీ అది భగవంతుడి యొక్క ఉన్నతమైన ఆదేశాల ప్రకారం పనిచేస్తుంది కాబట్టి ఈ ఉన్నతమైన శక్తిని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే జీవుడే, జీవుడి కంటే కూడా మాయనే శక్తివంతమై ఉన్నతమైంది అని చెప్పేసి అన్నారు. అది కొంచెం ఒకసారి మళ్ళా వివరించండి.
ఇప్పుడు మనవల్ని కూడా భగవంతుడు ఎప్పుడైతే ఆయన యొక్క శక్తిని ఆవేశం చేస్తాడో అప్పుడు భక్తుడు మాయ కన్నా పవర్ఫుల్ అవుతాడు. ప్రభుపాదుల వారు చెప్పిన కంటెస్ట్ ఏంటి అంటే దైవీయేష గుణమై అన్నటువంటి దానికి ఇచ్చిన పర్పొట్టు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రభుపాదుల వారు ఏంటి అంటే మాయా ఇస్ హ్యాస్ బీన్ ఎంపవర్డ్ పర్టికులర్ గా ఈ మెటీరియల్ వరల్డ్ ని మేనేజ్ చేయడం కోసం. అందుకని ఈ మెటీరియల్ వరల్డ్ లో చాణక్యుడు ఉదాహరణ చెప్తాడు. నో డౌట్ నీళ్లలో ముసలి చాలా పవర్ఫుల్, కుక్క చాలా బలహీనమైంది. అదే గట్టు మీదకి వస్తే కుక్క ముసలితో ఆడుకుంటుంది. కుక్క పవర్ఫుల్, ఎందువల్ల? స్థాన బలమి. జీవుడు భగవంతుని యొక్క అంశ పవర్ఫుల్ అయ్యుండొచ్చు, కానీ ఈ మెటీరియల్ వరల్డ్ లోకి ప్రవేశించినప్పుడు జీవుడు మాయ లోబడి ఉంటాడు కాబట్టి ఆడు అధమంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అది ఎక్కడ ప్లేస్ని బట్టి. ఇక్కడ ఫుల్ మెజారిటీ పవర్ ఎవరికి అంటే మాయాదేవి. ఎందువల్ల అంటే షీఈస్ ఇన్ చార్జ్, షీఈస్ ఇన్ చార్జ్. మీరు కూడా ఒక్కోసారి గమనిస్తారు, కలెక్టరు టెంపుల్కి వస్తాడు, మీరు కనిపించగానే ఇది మన ప్రదేశం కాబట్టి మన దగ్గర హంబుల్గా ఉంటాడు. మళ్ళీ మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆడ బయట కూర్చొని ఉండాలి, స్వామి వచ్చాడని మనం ఏమనుకుంటాం? ఇక్కడ మనల్ని అంత వంగి వంగి దండాలు పెట్టాడు కాబట్టి మనం వెళ్ళంగానే అందరినీ పక్కకి నెట్టేసి ఫస్ట్ మనల్ని పిలిచేస్తాడని చెప్పి హోప్లో వెళ్ళిపోతాం. కానీ అక్కడ కొంచెం పనిలో ఉన్నారు, కూర్చోండి అంటే మనం అంటాం ఆళ్ళేం లెక్క చేయరు, ఆయన అక్కడ ప్రైమ్. సో ప్రదేశాన్ని బట్టి. సో ఇక్కడ మాయాదేవి, దుర్గాదేవి ఆమె ఇన్ఛార్జ్ ఇక్కడ ఈ భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తును దుర్గా అన్నారు. సో మనం బై మిస్టేక్ ఇక్కడికి వచ్చాం, అందుకని చెప్పి మనం ఆమె యొక్క ఆధీనంలో ఉన్నాం. అందుకనే ప్రభుపాదులు చెప్పారు, షీఈస్ ఏ సూపర్నెంట్ ఆఫ్ ప్రిజన్ మాయాదేవి అని. ప్రిజన్ కి సూపర్నెంట్, మనం ప్రిజనర్స్. లేదు నేను చాలా శక్తివంతుణ్ణి అంటే ఓకే లెట్ అస్ ఫైట్ అంటుంది ఆమె, అందుకనే ఫైట్ చేస్తాం.
ప్రభుపాద వారి యొక్క జీవితంలో ఏదైనా ఎవరైనా లైఫ్ మెంబర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా లేకపోతే ఎవరైనా సూచనలు ఇచ్చినా నా గురు మహారాజ్ ఇట్లా దీని ద్వారా నాకు ఈ రకంగా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు అని ఫీల్ అయినారు. సో అట్లా మన ఇప్పుడు ఇస్కాన్ లో మల్టిపుల్ స్పీకర్స్ ఉన్నారు, మనకు గురు ఉండేది దీక్ష గురు ఉండేది ఒక్కటి, ఎట్లా ఇప్పుడు ప్రభుపాద వారు దాన్ని గురు యొక్క సూచన ఆ రకంగా గురు మహారాజ్ నాకు ఈ రకంగా సహాయం చేస్తున్నారు అనేటువంటి భావన ప్రభుపాదుకునింది. సో మనం ఎట్లా దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం? ఎందుకంటే మనం ఇస్కాన్ లో ఒకరి దగ్గర నుంచే వినాలంటే అది మల్టిపుల్ స్పీకర్స్ ఉంటారు, ఎవరిని కాదనలేము, లేకపోతే ఎవరికి డిస్రెస్పెక్ట్ చేయలేము, అందరి క్లాసెస్ కూర్చోవలసింది. దాన్ని ఎట్లా మనము గురు యొక్క ఆయన యొక్క ఇన్స్పిరేషన్ గా లేకపోతే ఆయన యొక్క ఇన్స్ట్రుమెంట్ గా ఎలా యూజ్ అవ్వడానికి ఎట్లా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి?
మన యొక్క చైతన్యం అన్నటువంటిది డిస్టర్బ్ అవనంత వరకు ప్రజెంట్ ఫస్ట్ సిచ్యుయేషన్ ఏంటి అంటే మనం ఒక టెంపుల్లో ఉన్నాము, ఒక టెంపుల్ అథారిటీ ఉంది, మన ఫెయిత్ వాళ్ళ మీద డిస్టర్బ్ కానకుండా ఉండేంత వరకు ఎవరి దగ్గర నుంచి ఉన్నా కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు అని. అటువంటి సిచ్యుయేషన్ ఏదైనా వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందువల్ల అంటే ఏదైనా కానీ ఇమీడియట్ అథారిటీ నుంచి మన యొక్క గ్రాటిట్యూడ్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకసారి పూజ శ్రీ జయప్రతాక స్వామి మహారాజుల వారి వ్యాస పూజ రోజు జననివాస్ ప్రభు, పంకజాంగి ప్రభు, ఆయన ఒకరోజు మాట్లాడుతూ ఆయన ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ప్రభుపాదుల వారి భౌతిక జగత్తును వదిలిపెట్టిన తర్వాత ఏదో కారణం వల్ల గౌడియ మఠకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, అక్కడ మహారాజుతో ఏదో డిస్కస్ చేయడానికి, ఏదో రిలేటెడ్ జాబ్ ఒకటి ఉంది. సో జయప్రతాక స్వామి మహారాజుల వారు తర్వాత మిగిలినటువంటి కొంతమంది ప్రభుపాదుల వారి శిష్యులు అందరూ కలిసి వెళ్లారు అక్కడికి. వెళ్లిన తర్వాత ఆ పని మాట్లాడడం అయిపోయింది, తర్వాత భాగవతం ప్రవచనం ఉంది. వీళ్ళేమన్నారు అంటే కూర్చుందాము అన్నారు. జయప్రతాక స్వామి మహారాజుల వారు మిగిలిన సన్యాసి శిష్యులు లేదు మనం వెళ్ళిపోదాము అన్నారు. వాళ్ళు మళ్ళా కూర్చుందాం అన్నారు, లేదు వెళ్ళిపోదాం అన్నారు. సరే అని చెప్పి వీళ్ళు సన్యాసిస్ కదా, వీళ్ళు చెప్తున్నారని చెప్పి బయలుదేరి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత దారిలో అన్నారు, భాగవత్ ప్రవచనమే కదా, వినుంటే బాగుంటుందేమో కదా, వెళ్ళిపోదామని ఎందుకు అన్నారు అన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అంటే, వాళ్ళు ఆ ప్రవచనంలో కూర్చున్నప్పుడు న్యాచురల్ గా ప్రభుపాదుల వారి మీద కొంచెం అసూయ ఉందన్నమాట. దాంతో ప్రభుపాదుల వారిని తగ్గించి ఏదైనా మాట్లాడేది మాట్లాడితే ప్రవచనంలో మనకేం కంట్రోల్ లేదు. మామూలుగా పర్సనల్ గా మాట్లాడేటప్పుడు ఏదైనా ఉంటే మనం అవాయిడ్ చేయొచ్చు, ఇంక ప్రవచనంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడితే మనం వినాలా, అది ఎటికెట్. సో అప్పుడు మనం ఏమవుతుంది అంటే మన యొక్క ఫీలింగ్స్ ప్రభుపాదుల వారి మీద హర్ట్ అవుతాయి. లేకపోతే ప్రభుపాదుల వారి కన్నా ఏదో గొప్పగా చెప్పారు అనేటువంటి ప్రావీణ్యంతో వాళ్ళు చెప్పినా గానీ మనకు ప్రభుపాదుల వారి మీద ఫెయిత్ అన్నటువంటిది షేకన్ అయ్యేదానికి. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పిరిచువల్ లైఫ్ లో ఏంటి అంటే ఇమీడియట్ గురువు మీద పూర్ణమైనటువంటి ఫెయిత్ నువ్వు కలిగి ఉండేటట్టుగా నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ను నువ్వు డిజైన్ చేసుకోవాలా, అది డిస్టర్బ్ కాకూడదన్న ఉద్దేశంతో వినకుండా వెళ్ళిపోవాలని చెప్పి చెప్పాం. అది ఆయన అంటే జయపదాస్వామి మహారాజుల వారు ఎంత దూరదృష్టితోటి ఆలోచించి మమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వచ్చారు, ఇస్కాన్ కి ప్రభుపాదుల వారి మూమెంట్ కి పూర్తిగా సరెండర్ అయ్యి డీవియేట్ కాకుండా ఉండడానికి అని చెప్పి ఆ వ్యాస పూజ రోజు ఆయన మాట్లాడారు. సో అది బేసిక్ పాయింట్, బేసిక్ పాయింట్ అది. మనం ఎవరి దగ్గర నుంచి ఎవరు విన్నా కానీ మన యొక్క అథారిటీ, మన యొక్క గురువు పట్ల గౌరవం ఇవన్నీ పెరగాల, తర్వాత శరణాగతి పెరగాల, మన యొక్క భక్తి భావనలో ఆ యొక్క ఆ మూడ్ రావాలి, భక్తి భావన రావాలన్నమాట, భక్తి భావన రావాలి, అది ఇంపార్టెంట్. మనం ఏంటి అంటే మామూలుగా వినంగానే బేసిక్ గా ఏం జరుగుతుంది అంటే కంపారిజన్ మొదలవుతుంది. స్పిరిచువల్ లైఫ్ లో కంపారిజన్ చాలా తప్పు అనమాట. ఎందువల్లంటే డిఫరెంట్ పీపుల్ భగవంతుడు ఒక్కొక్క కార్యానికి పంపించారనమాట. ఒకసారి నేను ఎక్కడో ప్రచారానికి వెళ్తే వాళ్ళు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటారో ఏమో అనుకోకుండా, మీ రాజమండ్రిలో అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్ ఉంటారు భక్తులు, ఇక్కడంతా కూడా ఆల్ ఇంటలెక్చువల్ క్లాసు అది ఇది అని చెప్పి అన్నారనమాట. టక్కని మొహన్ అనేసారు, అనేస్తే నేను ఒకటే అన్నానమాట, గోలోక బృందావనంలో ఏమన్నా ఓన్లీ ఫర్ ఐఐటీస్ కి ఎంట్రన్స్ ఉంది అని ఏమైనా బోర్డు ఏమైనా పెట్టారా అని అడిగాను. ఓన్లీ ఐఐటీస్ కి ఏమన్నా ఎంట్రన్స్ ఉంది అని బోర్డు ఏమైనా పెట్టారా అన్నా. అటువంటిది ఏం లేదు, జస్ట్ వీఆర్ సేయింగ్ అది ఇది అన్న, వీ షుడ్ నెవర్ డిస్క్రిమినేట్ లైక్ దట్. సో గోలోక బృందావనంలో, బృందావనంలో మీరు చూసినట్లయితే గోపబాలరు గోపికలు వీళ్ళంతా కూడా అన్పర్డ్, వాళ్ళకి అస్సలు ఏం జ్ఞానం లేదనమాట. దే ఓన్లీ నో వన్ థింగ్, హౌ టు సర్వ్ కృష్ణ. అంతకు మించి వాళ్ళకి మెటీరియల్ గా చూస్తే దర్ ఇస్ నో క్వాలిఫికేషన్. ఇప్పుడు శాస్త్రాలన్నీ చదివిన తర్వాత కూడా చివరికి ఏంటి అంటే సేవన్ముఖో హిజిఫాదో, భగవంతుడికి పర్ఫెక్ట్ గా ఎట్ట సేవ చేయాలా, ఎన్ని డిగ్రీలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళాలి అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు. ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వస్తాడు, బుద్ధుడి దగ్గరికి వచ్చి 12 సంవత్సరాలు కష్టపడి నేను సిద్ధిని పొందాను, నీళ్ల మీద నేను నడవగలను అంటాడు, చాలా గర్వంగా చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడనమాట సింపుల్ గా, 12 సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డావు, 2 పైసా ఇస్తే బోట్మెన్ నిన్ను నీళ్ల మీద నడిపించుకుని అటు సైడ్ దించేస్తాడు అన్నాడు. 2 పైసా ఇస్తే బోట్మెన్ నిన్ను నడిపించుకొని తీసుకెళ్లి అటు సైడ్ దింపేస్తాడు, 12 సంవత్సరాలు దానికి ఎందుకు కష్టపడ్డావు అన్నాడు. సో అల్టిమేట్ గా ఎన్ని డిగ్రీలున్నా ఎన్ని చేసినా గానీ ఆ సింపుల్ హార్ట్ తోటి భగవంతునికి సేవ చేయాలన్న భావన లేకపోతే ఉపయోగమే ఉంది. ఏ డిగ్రీ లేకపోయినా గానీ సింపుల్ గా ఆ స్వామికి సేవ తప్పించి నాకు ఇంకేం వద్దు అన్నటువంటి వినయపూర్వకమైన భావన ఉంటే దట్ ఈస్ ఎనఫ్. సో ఈ జాగ్రత్త ఎందుకు చెప్తారు అంటే మనం మెచ్యూరిటీ అనేది వెంటనే లేకపోతే మనం ఒక ఆయన ఇది చెప్పారు ఇది పాటించాలనా, ఇంకొక ఆయన ఇంకోటి చెప్పారు ఇది పాటించాలనా, వీడు కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్తాడనమాట. ఆ స్టేట్ లేకుండా అట్లా అయినప్పుడు మీరు ఎందుకు ఊహించుకోండి, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ బుక్స్ నే చదవద్దన్నారు ప్రభుపాదులు బిగినింగ్ లో వాళ్ళ డిసైపల్స్ ని. దేనికి, ఆయన ఇచ్చిన స్టాండర్డ్స్ చాలా హై అనమాట. మళ్ళా వీడు ప్రభుపాద ఒకటి చెప్తున్నారు, ఈయన ఒకటి చెప్తున్నారు, మళ్ళా కంపారిజన్, తర్వాత తికమక. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే యు కెన్ రీడ్. సో ఆ ప్రాథమిక దశలో ఆ కన్ఫ్యూజన్ డెఫినెట్ గా వస్తుంది, ఆయనటి చెప్తున్నారు ఈయనటి చెప్తా ఉన్నారు అందుకని. అంతకుమించి అదేదో అసూయత్వం లేకపోతే ఇంకోటి ఇంకోటి, వెదర్ యూ కెన్ టేక్ ఇట్, దాన్ని కరెక్ట్ సెన్స్ లో అర్థం చేసుకుని భక్తిలో నువ్వు అక్కడ స్పీడ్ బ్రేకర్ పడినట్టు ఆకుండా, ఇటు చెప్పారేంటి ఇటు చెప్పారేంటి ఇటు చెప్పారేంటి అనేది ప్రజెంట్ చేసేది కూడా వదిలేసి ఆమె దాన్ని ఆలోచించుకుంటూ కూర్చునే స్టేజ్ లో ఉంటే బెస్ట్ ఏంటి అంటే అవాయిడ్. whether you have that maturity to take ప్రతి ఒక్కరి యొక్క మెసేజ్ తీసుకుని దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని స్పీడ్గా ముందుకెళ్లే కెపాసిటీ ఉందా లేదా, అది అక్కడ క్రైటీరియా, అది పాయింట్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి, రాధా గోవింద దేవస్థ సఖీ బృందకి, హరినాం సంకీర్తనికి, పురుషోత్తమ మాస్ మహామహోత్సవ్ కి ఇతాయ గౌర్ ప్రేమనందే హరి హరి.